సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వరాహకములని పేరు కలిగిన నాలుగు గుర్రములు పూంచిన రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథం మీద అన్నదమ్ములు ఇద్దరూ ఎక్కారు. సారథి మహావేగంగా తోలాడు. శతధన్వుని వెంటాడారట. వాడు తెగ పరిగెత్తి పరిగెత్తి గుర్రాన్ని పరిగెత్తించి మిథిలా నగరం దగ్గరికి ఎడుతూ ఉండగా ఇంకా ఓ పొదలో దాక్కోబోయాడు. వెంటనే కృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం వాడి తల నరికేసింది, వాడి తల కింద పడిపోయింది. పాపాత్ముడైన చక్రస్పర్శతో వాడు మరణించడం వల్ల వాడిలోంచి ఒక ఆత్మ వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు బలరామకృష్ణులు రథాన్ని నాపి వాడి శరీరం అంతా వెతికి చూశారు. ఎక్కడ వాడి శరీరంలో అరే తలలో జుట్టులో అయినా దాచాడేమో అని కూడా చూశారట. ఏమో ఏ విగ్గన పెట్టి లోపల పెట్టాడేమో అని జుట్టు కూడా పీకి అందులో ఎక్కడ మణి కనిపించక అనవసరంగా వీడిని చంపామేమో బలరామ, వీడి దగ్గర మణి లేదు అన్నాడు కృష్ణుడు ఏమి ఎరగనట్టుగా. అంత నీ మాయలే కృష్ణ అన్నట్టు ఆయన. నా అన్నయ్య నన్ను నమ్మవా అంటే నిన్ను నేను నమ్మను వేళాకోవడానికి. నువ్వు మహామాయావి, నీకు తెలియకుండా మణి ఎక్కడ ఉంటుంది. సర్లే, వీడు మాత్రం సత్రాజిత్తుని చంపి మణిని అపహరించడం స్వయంగా సత్యభామ చూసింది, మా మరదలు అబద్ధం ఆడదు కాబట్టి వీడు మణిని ఎత్తుకుపోయాడు. వీడిని చంపడం వృధా కాదు. ఆ మణి సంగతి నువ్వుబడు, ఈ మిథిలా నగరానికి వెడతాను నేను. మిథిలా నగరాధీశ్వరుడు జనక మహారాజు నాకు శిష్యుడు. నేనంటే ఎంతో భక్తి. నేను ఆదిశేషుడు యొక్క అంశాన్ని తెలుసు ఆయనకి. అందువల్ల నేను జనకుడి దగ్గర ఉంటానగానే అలాగే అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి జనకుడు ఇక్కడికి వస్తున్నట్టు ముందే తెలిసిందిట నారదుని ద్వారా. తన పరివారముతో అర్ఘ్యపాద్యాలు పట్టుకొచ్చి, ప్రభు వాసుదేవ పరంధామ నువ్వు బలరాముడు వచ్చారా నా నగరానికి రెండంటే, ఇప్పుడు ప్రస్తుతం మా మామగారికి కర్మకాండాలు చేయాలి, నేను వెళ్ళిపోతాను, మా అన్నగారిని తీసుకెళ్ళు అన్నట్టు కృష్ణుడు. బలరాముడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమెత్తల్లుకొని ఆయనకు అర్ఘ్యం ఇచ్చి నగరానికి తీసుకెళ్ళాడు. అక్కడ 6 సంవత్సరముల కాలం ఉండిపోయాడు బలరాముడు. మళ్ళీ వెనక్కి రాకుండా పూర్తిగా 6 ఏళ్ళు అక్కడే ఉండిపోయాట. ఆ సమయంలో ఇది తెలుసుకున్నాడు దుర్యోధనుడు, పాండవులు బతికి వస్తున్నారు కొద్ది రోజుల్లో అని వాడికి తెలిసిపోయింది. ఎందుకో వాడికి కొంచెం అనుమానం, పాండవులు ఒకవేళ రేపు పొద్దున్న వస్తే భీముడితో గదాయుద్ధం చేయాలంటే నాకు గదాయుద్ధంలో బాగా శిక్షణ కావాలి. భూమండలంలో గదాయుద్ధములు ఆరితేరిన వాడు ఒక్క బలరాముడు తప్ప ఎవరూ లేరని పరశురాముడు కూడా చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గర విద్య నేర్చుకుందామని వెంటనే దుర్యోధనుడు గద వేసుకొచ్చేసాడు అక్కడికి మిథిలా నగరానికి. చెల్లం ఉన్న గాంధారేయుడు లలిత గదాయుద్ధ కౌశలము తగ నేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక వీర భణ భట గణ బలిచేన్. వెంటనే పట్టుదల కలిగిన వాడు మూర్ఖుడు గనక గాంధారీ పుత్రుడు దుర్యోధనుడు ఒంటరిగా ఒక గద ఒక గుర్రం పుచ్చుకుని వచ్చాడు. గుర్రం మీదకి గద వేసుకొచ్చాడు. వచ్చి రాగానే జనక మహారాజు గారు, ఏం కుర్రాడా నువ్వు వచ్చావా అంటే వచ్చానన్నట. ఎవరొచ్చినా ఆదరించడం అనేది జనకుడి గొప్పతనం. జనకుడికి ద్వేషం ఉండదు. దుర్యోధనుడు దుర్మార్గుడైనా వాడు మంచివాడైనా తన అతిథి కనుక గౌరవించి విడిదిచ్చాడు. ఆయన, ప్రభు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నీ గౌరవాలు పుచ్చుకోవడానికి కాదు, బలరాముడి గురువు చేసుకుని ఆయన దగ్గర గదా విద్య నేర్చుకుని భవిష్యత్తులో శత్రువుల్ని చెండాడడానికి అన్నట్ట. ఇప్పుడు బలరాముడికి ఒక ఇబ్బంది, ఓ పక్కనేమో జనక మహారాజు గారు ఈయన దగ్గర యోగ విద్య ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు, జ్ఞానం నేర్చుకోవాలని ఆయన అనుకుంటున్నాడు, బ్రహ్మము యొక్క తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈయన చూస్తే గదాయుద్ధం కావాలంటాడు. ఒకటేమో లౌకిక ప్రపంచం రజోగుణం, ఒకటి కైవల్యం నిర్గుణం. ఇది సగుణం, అది నిర్గుణం. అప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 దాకా నీకు గదాయుద్ధం నేర్పుతాను, మిగతా కాలంలో మాత్రం నువ్వే అభ్యాసం చేసుకో, మిగతా కాలంలో ఎక్కువ భాగం జనక మహారాజు గారితో ఉపనిషత్తు వేదాంత చర్చతో నేను గడుపుతాను, వేద చర్చ వేదాంత చర్చతో అనగానే ఒప్పుకున్నట్ట. ప్రతిరోజు 3-3.5 గంటల కాలం దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పాడు. మొండితనముతో ఆశ్రయించుకున్న వారికి కల్పవృక్షము వలె కోరికలు తీర్చే బలరాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. 6 నెలలలో గదాయుద్ధంలో ఎంత ఆరితేరిపోయాడంటే బలరాముడి చేతిలో ఉన్న గద కూడా పడగొట్టగలిగేటవాడు, అంత మొండిగా నేర్చుకున్నాడు. నిజానికి బలరాముడు కావాలనే శిష్యుడి మీద పక్షపాతంతో గద వదిలేడు తప్ప, లేకపోతే బలరాముడి చేతిలో గద వాడెక్కడ పడగొడతాడు అని కొసమెరుపు చెప్పారు వ్యాసుల వారు. మొత్తం మీద ఆనాడు నేర్చుకున్న విద్య వల్లే వాడు దుర్యోధనుడు బలములో భీముడి కంటే తక్కువవాడైనా నైపుణ్యంతో భీముడిని అప్పుడప్పుడు పడగొట్టగలిగేవాట. ఈ విధంగా గాంధారీ పుత్రుడు బలరాముడిని మెప్పించాడు. అందుకే బలరాముడికి వీడంటే ఎక్కువ పక్షపాతం. భీముడికి 1 నెల మాత్రమే నేర్పాడు, వీడికి ఏకంగా 6 నెలలు నేర్పాడు. ఈ 6 నెలల్లో దుర్యోధనుడు కొంచెం తెలివైన వాడి విషయంలో, గురువుగారికి రోజు పాదాలు ఒత్తడం, ఒంటికి సుగంధం పుయ్యడం, అప్పుడప్పుడు రాత్రిపూట తాగడానికి మద్యం ఇవ్వడం, ఇవన్నీ చేసేవాట. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇలాంటి శిష్యులు అంటే కొంచెం ఎక్కువగా గురువుగారికి అభిమానం ఉంటుంది. అందుకనే సంకర్షణుడు ఒక మాట చెప్పాడు, శిష్యులు చేసే సేవ వల్ల గురువుగారు లోబడిపోతాడు, శిష్యులు ఏమిచ్చినా పుచ్చుకోవడం గురువులకు అలవాటైపోతుంది. ఆ రకంగా శిష్యుడు గురువుని సేవతో ఆకట్టుకుంటే వాడి మీద పక్షపాతం గురువులకు ఉంటుంది. నాకు ఈ దుర్యోధనుడు అంటే పక్షపాతం అని చెప్పకుండా చెప్పేసేవాట. ఈలోపు కృష్ణుడు వెనక్కి వెళ్ళి సత్యభామకి వాడి దగ్గర మణి లేదని చెప్పి మామగారికి దహన సంస్కారం చేసి సత్యభామ ఏడుస్తుంటే ఏడవకు ఇదిగో శాశ్వత వైకుంఠం ఇస్తున్నానన్నాడు. మొత్తం మీద అభాండం వేసి దుర్మరణం పాలైనా నరకానికి పోకుండా కృష్ణుడికి మామ అవ్వడం వల్ల వైకుంఠానికి వెళ్ళాడు. అందరికీ కృష్ణుడికి మామయ్యే అవకాశం రాదు కనుక చివరిని ఏమన్నారు వ్యాసుల వారు, ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల మీద అభాండం వెయ్యకండి, అసలు గురువుల జోలికి వెళ్ళకండి అని చెప్పాడు. ఆయన సద్గురువుల జోలికి ఎంత కోపం వచ్చినా గురువు గారు చేసేది పాపం అనుకోకండి. ఇప్పుడు గురువులు ఏం చెప్పినా లోకశ్రేయస్సు కోసం చెబుతారు, వాడికి ఏం స్వార్థం ఉంటుంది? వాళ్ళు లోకశ్రేయస్సు కోసం ఇప్పుడు 108 నామాలు చెప్పించండి అని చెప్పారు. అది చెప్పడం వరకు అతను ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. జగద్గురువులు చెప్పించారంటే అవి మనకి పైకి కనపడవు, లోపల వాటి అంతరార్థం తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా భాగవతాన్ని ఆదర్శంగా తీసుకుని మాట వరసకి కూడా గురువుల జోలికి వెళ్ళకూడదు. ఈ విధంగా కృష్ణుడు మామగారికి శాశ్వత వైకుంఠం ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు మత్స్యంత్రం కొట్టడానికి వస్తున్నాడని తెలుసు కనుక బలరాముడిని వెంట పెట్టుకుని తర్వాత ఏకచక్రపురం నుంచేమో పాంచాల నగరానికి పాండవులు మారువేషంలో వస్తే ఈయన బలరాముడిని వెంట పెట్టుకు వెళ్ళాడు. అక్కడ మత్స్యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడిని అన్నగారికి చూపించాడు. ద్రౌపదికి వివాహం అయ్యాక ఆ వివాహ సమయంలో కృష్ణుడు స్వయంగా పాండవుల్ని దీవించడానికి వెళ్ళాడు. ధర్మరాజు గారిని కౌగిలించుకుని ధర్మరాజుకు నమస్కరించేటండి ఆయన, మహాత్ముడు కనుక. ధర్మరాజు తెల్లబోయాడు, భీముడిని ఆలింగనం చేసుకున్నాడు, అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు, నకుల సహదేవుల్ని కూడా దగ్గరికి పిలిచాడు, దీవించాడు. అప్పుడు ద్రౌపది కొత్త పెళ్లి కూతురు నమస్కరించిందట. చెంచన కుచ భారా కుంచిత కొత్త పెండ్లి కూతురగుట ఇంచుక సిగ్గును గొన్నుచును పాంచాలి నందనయు నమస్కారం వనరించన్. కొత్త పెళ్లి కూతురు గనక కొంచెం కొంచెం సిగ్గుతో సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు వాసుదేవుడు అని తెలిసిన మహాత్మురాలు. కుంతికి ఎంత జ్ఞానం ఉన్నదో మళ్ళీ పాండవులలో ద్రౌపదికి అంత జ్ఞానం ఉన్నది. అందుకే కృష్ణుడు వాసుదేవుడు అని తెలుసు గనక పాద నమస్కారం చేసింది. ఈ రోజు నుంచి నా రక్షణాభారం నీది స్వామి అంది. సుభద్ర కంటే నీకే ఎక్కువ నేను వెంట ఉండి రక్షణ కల్పిస్తానన్నాడు ఆయన. అందుకే సుభద్రకు కూడా చేయని ఉపకారం ద్రౌపదికి చేశాడు ఆయన. ఈ విధంగా ద్రౌపదితో సేవలు చేయించుకుని ఆవిడ ఆశీర్వదించి కొద్ది రోజులు అక్కడున్నాడు. ఒకరోజున అర్జునుడు, కృష్ణ ఈ యమునా నదీ తీరంలో వేటకు వెళదామా అన్నాడు. హస్తినాపురం అంతా యమునా నదీ తీరంలో ఉంది కదా, అక్కడ వేటకు వెళ్ళారు. అక్కడ వేటకు వెళ్ళగా మంచి దాహం వేసింది వాళ్ళకి. యమునా నదిలో మంచినీళ్ళు తాగి ఇసుకలో కూర్చున్నారట. ఆ సమయంలో యమునా నది మధ్యలో ఒక మంచి భవనం కనపడింది. ఆ భవనం దగ్గర ఒక పరమసుందరీమణి నల్లని రూపంతో నీలమేఘఛాయ శరీరంతో కానీ సూర్యకాంతితో వెలిగిపోతుంది. ఆకారం చూస్తే నీలం కానీ ముఖంలో వర్చస్సు ఉంది. మహాసౌందర్యవతి, ఆవిడ చూస్తే సూర్యుడిని చూసినట్టుంది. వెంటనే కృష్ణుడు ఎవరో కనుక్కు అన్నట్టు ఏమి ఎరగనట్టుగా అర్జునుడు వచ్చి, కాంతామణి నీవెవరమని అడిగితే, నేను సూర్యభగవానుడికి సంన్యాదేవికి జన్మించిన కూతుర్ని, నా పేరు కాళింది, నేనే యమున అనే పేరుతో నదిగా ప్రవహిస్తాను. మా నాన్న నాకు 2 రూపాలు ఇచ్చాడు, ఒకటి నదీ రూపం, ఒకటి సుందరీ రూపం. మా నాన్నగారు నన్ను విష్ణువుకిచ్చి పెళ్లి చేయాలని ఈ నది మధ్యలో ఈ భవనం కట్టించాడు. ఈ భవనం అర్జునుడికి కృష్ణుడికి తప్పెవరికీ కనబడదన్నాడు. నువ్వు నన్ను చూచావంటే అర్జునుడివేనా అన్నది ఆవిడ. అందులో సందేహం ఏముంది, అదిగో నువ్వు పెళ్లాడాలనుకుంటున్నా కృష్ణుడు ఆయనే అని ఈ కాళిందిని తీసుకొచ్చాట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నదీ తీరంలో 4వ భార్యగా కాళిందిని స్వీకరించాడు. కాళింది అంటే యమునా నదియే, యమునకే మరో పేరు కాళింది. సూర్యపుత్రిక, సంన్యాదేవి యొక్క పుత్రిక. సూర్యుడికి సంన్యాదేవికి ముందు వైవస్వతమును పుట్టాడు, అంటే రాముడి వంశం అన్నమాట. తర్వాత 2వవాడు యమధర్మరాజు, 3వవాడు యమున. ఆ యమునని స్త్రీ రూపంలో వివాహం చేసి తీసుకొచ్చాడు. కాబట్టి 4వ భార్య ఆవిడ. అహం దేవస్య సవితుః దుహిత పతిమిచ్చతి విష్ణుం వరేణ్యం వరదం తపః పరమమాస్థిత అని స్వయంగా చెప్పుకుంది ఆవిడ. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను నేను యుగయుగాలుగా, ఎప్పుడో కృతయుగం నుంచి ఇప్పటిదాకా తపస్సు చేస్తున్నాను. నేను కాళిందిని, సూర్యపుత్రికని అని చెప్పిన ఆమెను స్వీకరించి శ్రీమన్నారాయణుడు తిరిగి ఈ పాంచాలి దేవి దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే కాళింద్రి పెళ్లి చేసుకున్న వెంటనే ముందు ఆడబడుచు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆవిడ తన సొంత చెల్లెలిగా చూసుకున్నాడు. ఆయన పరమాత్మకి బంధాలు లేకపోయినా సుభద్రకి ఇవ్వని విలువ ద్రౌపదికి ఇచ్చి, ఇదిగో నా భార్య, ఈవిడ బాగోగులు నీవన్నట్ట హారతి పళ్ళెం బట్టి లోపలికి తీసుకెళ్ళింది ద్రౌపదీదేవి. ఇది శ్రీకృష్ణుడి యొక్క 4వ వివాహ ఘట్టం. ఇక ఆ తర్వాత అక్కడ సెలవు తీసుకుని హస్తినాపురం నుంచి శ్రీకృష్ణుడు తన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తిరిగి ద్వారకా నగరానికి వెంచేశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి మేనత్తల్లో ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ పేరు రాజాధిదేవి. వసుదేవుడి చెల్లెళ్ళు 5 చెప్పాంగా, ఒక ఆవిడ కుంతి, ఒక ఆవిడ సాత్వతి, ఒక ఆవిడ రాజాధిదేవి. ఈ రాజాధిదేవిని అవంతిపురాధీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అవంతి అంటే ఇప్పటి ఉజ్జయిని. ఆ ఉజ్జయిని రాజుగారికి ఈ రాజాధిదేవికి 2 కొడుకులు 1 కూతురు పుట్టారు. ఆ 2 కొడుకులు కవల పిల్లలు గనక వింద అనువింద అని పేరెట్టారు. వింద అనువిందులు. ఆఖరిన ఒక కూతురు పుట్టింది, ఆవిడ పేరు మిత్రవింద అని పేరెట్టారు. ఈ ఇద్దరు దుర్యోధనుడికి బాగా ఆప్తులు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడితో కలిసి తిరగడం వల్ల మాకు ఒక చెల్లెలున్నది పరమసుందరీమణి, బంగారపు రంగులో ఉంటుంది, ఆవిడ్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, ఎందుకంటే నువ్వంటే మాకు బాగా ఇష్టం అన్నారట. నిజం చెప్పాలంటే దుర్యోధనుడికి ఆవిడ వరసకి చెల్లెలు అవుతుంది. ఎందువల్ల అంటే కుంతీదేవి చెల్లెలు రాజాధిదేవి కాబట్టి కుంతీదేవికి ఏమవుతారు పాండవులు కొడుకులు, అలాగే రాజాధిదేవి కూడా వీళ్ళకి స్వయంగా పిన్ని. ఇప్పుడు కుంతీదేవి మరియు గాంధారీదేవి తోడికోడళ్ళు కాబట్టి కుంతికి ఆవిడ చెల్లెలు, కుంతికి కూతురు అవుతుంది కాబట్టి పాండవులకి చెల్లెలు కనుక దుర్యోధనుడికి కూడా చెల్లెలే. వరస ప్రకారం అయితే సొంత చెల్లెలు కిందే లెక్క. అయినప్పటికీ వీళ్ళు మూర్ఖులు కదా, ఆ మనకి వరసలేముంది, వరసలు మనం కల్పించుకున్నాం, ఎక్కడో దూరపు వరస పాండవుల్ని బట్టి చెల్లెలు ఎలా అవుతుంది, మా అమ్మాయిని మా చెల్లెలు నీకే ఇస్తాం అన్నాడు దుర్యోధనుడికి. దుర్యోధనుడు కూడా ఆ సౌందర్యానికి వ్యామోహితుడై పెళ్లి చేసుకుంటానన్నాడు. వెంటనే స్వయంవరం చాటారు. అమ్మాయి ఇదిగో నీకు దండిస్తున్నావు, ఈ దండ పుచ్చుకుని నువ్వు దుర్యోధనుడి మెళ్ళలో వేయాలి సుమా, మా బంధుత్వం పెంచాలి సుమా అన్నారట. సరిగ్గా సమయానికి కృష్ణుడు వచ్చి దుర్యోధనుడి మెళ్ళలో దండ అయిపోతుండే టక్కని దందూరేట. ఆ దండ ఆయన మెళ్ళలో పడిందిట, ఆయన పట్టుకుపోయాడు. విందాను విందా వవంతి, కృష్ణుడి యొక్క లీలలన్నీ ఇలాగే ఉంటాయి. దుర్యోధనుడు తెల్లబోయాడు. అసలే వాడికి ఈ మధ్యకాలంలో అన్ని ఎదురు దెబ్బలే. పాండవులు చచ్చిపోయిన వాళ్ళు బతికారు, ద్రౌపది భార్య అవుతుందనుకుంటే అది పాండవుల భార్య అయిపోయింది. పరమసుందరీమణేమో అవంతిపుర రాజకుమారి తనకి దగ్గర అవుతుందేమో, ఆ రకంగా విందాను విందులతో స్నేహం కలుస్తుంది అనుకుంటే ఆవిడ్ని కాస్త దుర్యోధన వశానుగులైనటువంటి వాళ్ళు స్వయంవరంలో నాకు ఇద్దామనుకుంటూ ఉంటే ఈయన పట్టుకుపోయాడని దుర్యోధనుడు పళ్ళు పట్టబడి కొరికి, కృష్ణ యుద్ధరంగంలో ఎప్పుడప్పుడు దొరకకపోతావా, నా భార్యను పట్టుకుపోతావా, మొన్నేమో శిశుపాలుడి పిల్లని పట్టుకుపోయావా, నిజానికి శిశుపాలుడి భార్య కింద లెక్కేసి ఇలా మమ్మల్ని ఏడిపిస్తావా అన్నట్ట. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, బావా వరసలు వరసలేమవుతాయి, వావి వరస వద్దా అన్నట్ట, మా ఐదారి వరస, సమయానికి ఈవిడు కూడా నాకు చెల్లెలే కూర్చోవాలా అని తిట్టుకుంటూ పోయాడు ఆయన. కృష్ణే రక్తాం యశేధతాం. ఈ విధంగా కృష్ణుడికి ఇవ్వకూడదు అనుకున్నప్పటికీ కూడా ఆవిడ కృష్ణుడి మీద అనురాగం కలిగి మిత్రవింద నా మేనమామ కొడుకే నాకు భర్త అవ్వాలనుకోవడం వల్ల మొత్తం మీద కృష్ణుడికి భార్య అయింది. 5వ భార్య మిత్రవింద అయ్యింది. శ్రీకృష్ణుడు ఆమెను ఈ విధంగా స్వయంవరంలో పట్టుకుపోయాడు. ఇంకా 6వ భార్య పేరు నాగ్నజితి. వీటిల్లో ఉన్న అద్భుతమైన అంతరార్థాలన్నీ క్రమంగా మనకి వివాహం అయ్యాక చెబుతాను. ఇందులో ఒక్కొక్కదానికి ఒక్కొక్క గొప్ప విశేషం కూడా ఉన్నది. పూర్వం కోసల దేశాన్ని అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని నగ్నజిత్ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయనకి 8 కుమారులు, ఆఖరిన ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి సత్య అని పేరు పెట్టాడు. ఆ సమయంలోనే సత్యభామ ఒకటి ఉంది కదా, అందుకని జనమందరం అనేవారట సత్యభామ అనే పేరుతోటి ఒక ఆవిడ ఉంది కదండి, ఎందుకండి ఈ పేరు, హాయిగా మీ అమ్మాయికి ఇంకో పేరు పెట్టండి అంటే, ఏం పెట్టను, సత్య అని పేరు పెట్టాను కదా, పేరు మారిస్తే ఏం బాగుంటుంది అంటే నారదుడు అన్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సత్య అనే పేరు ప్రస్తుతం భూలోకంలో మహానుభావుడైన సత్రాజిత్తు కూతురికే చెల్లింది. ఈ అమ్మాయిని నీ పేరు మీదుగా నగ్నజిత్తు కూతురు గనక నాగ్నజితి అని పిలుద్దాం అన్నట్ట. ఈ విధంగా ఆవిడకి నాగ్నజితి అని పేరు. ఈ అమ్మాయి పరమ సౌందర్యవతి, బంగారు రంగులో ఉండేది, యుక్త వయస్కురాలు కాగానే ఆమె వివాహం చేసుకోవడానికి భూమండలంలో ఉన్న రాజాధిరాజులందరూ దుర్యోధనాదులతో సైతంగా అందరూ వచ్చేశారు. రాజుగారు అంత తేలిగ్గా నా కూతుర్ని ఇస్తానా, నా దగ్గరికి అనుకోకుండా ఒక 7 ఎడ్లు వచ్చాయి. ఆ 7 ఎద్దులు కూడా ఆబూతులు, మంచి బలమైన ఎద్దులు. ఆ ఎద్దులు నా నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. వాటి బాధ తట్టుకోలేక నేను ఆ ఎడ్ల జోలికి వెళ్ళలేక ఎడ్లు చుట్టూతో పెద్ద కోట గోడ కట్టించేశాను. ఆ గోడ దాటే బయటికి రాకుండా ఎత్తైన గోడ కట్టించాను. ఆ గోడ మధ్యలో ఉంటున్నాయి అవి. మీలో ఎవరైనా గోడ లోపలికి దూకి నేను చూస్తూ ఉండగా ఆ ఏడు ఎడ్లతో యుద్ధం చేసి ఒక్కొక్క ఎద్దుకి ముక్కుతాడేసి అదుపులో పెట్టగలిగితే ఒకేసారి 7 ఎడ్లని అదుపులో పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళకి నా కూతుర్ని ఇస్తానన్నట్ట. రాజుగారు ఏం చేసేవాడు, ఆ గోడ మీద పెద్ద గోడలండది, ఇలా ఆసనాలు వేసుకు కూర్చునేవాడు. చాలామంది పెళ్లి కూతురిని చూసి అబ్బోహో నగ్గనజెత్తి పరమ సౌందర్యంతో ఉంది, ఈమెను పెళ్లి చేసుకుందామని ఆ ఎడ్ల మీదకి వెళ్ళి ఎడ్లు చితకపొడి చేస్తే కొందరికి కాళ్ళు విరిగాయి, కొందరికి చేతులు విరిగాయి, కొందరు దూరం నుంచి హడిలిచ్చి పారిపోయారు. ఈ విధంగా ఎంతోమంది తుక్కు తుక్కు అయిపోయారు. ఎప్పటికీ ఆమెను వరించి ఆ ఎడ్లని జయించి పట్టుకెళ్ళేవాడు ఒక్కడు రాలేదట. ఇది కృష్ణుడు తెలుసుకున్నాడు. ఒక రోజున అర్జునుడిని వెంట పెట్టుకుని అక్కడికి బయలుదేరాడు. అర్జున నువ్వు పెడతావా నేను పెడతానంటే, పరమాత్మ ఆమె నేనెక్కడ భరిస్తాను, నువ్వే భరించన్నాడు ఆయన. అన్ని ఎరుగుండి కూడా కృష్ణను విలయం ఆడతావు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు వెళ్ళి మామయ్య అని పిలిచాడు. ఓహో వసుదేవపుత్ర, నువ్వు నిజంగానే నాకు మనసుకు మేనలుడు అవుతావు. ఇలా వచ్చామేమిటంటే మామయ్య అని పిలిచినప్పుడే ఆ మాత్రం అర్థం కాదా, నాకు నీ కుమార్తెని ఇచ్చి వివాహం చెయ్యి అన్నట్ట. కన్యాశుల్కదులమేముగామునరేంద్ర, కానీ కన్యాశుల్కం మాత్రం ఇవ్వను, మీ అమ్మాయి కోసం డబ్బు అడిగితే ఇవ్వను, ఆ అమ్మాయిని మాత్రం నాకు ఇమ్మంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. సరిగ్గా ఆ సమయంలో తండ్రి పక్క నుంచి చూస్తోందిట నాగ్గనజితి. నాన్నగా నాన్న ఒప్పేసుకో అందిట. ఏం ఒప్పుకోనమ్మా, నాకు ఆయన అంటే ఇష్టమే, కానీ మరి మనం పందెం పెట్టాంగా అన్నాడు ఈయన. అయ్యో, వెంటనే ఆవిడ రెండు చేతులు జోడించి, జగదంబ పార్వతీమాత పరమేశ్వరి నువ్వు ఆదిదేవివి, నీకు నమస్కరించిన వాళ్ళందరికీ శుభాలే కలుగుతాయి, రుక్మిణీదేవి కూడా నిన్ను తలుచుకుంటే కృష్ణుడు భర్త అయ్యాట, కాబట్టి నేను నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను, ఈ పరమాత్ముడే నాకు భర్త అవ్వాలి అని కోరుకున్నది. ఆవిడకి ఎడమ చెయ్యి ఎడమకాలు వెంటనే శుభచిహ్నాలు అదిరాయి. అప్పుడు కృష్ణుడికి తిరిగి నగ్గనజెత్తన్నాడు. కన్యంజే కొన్న ఇన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు, నీ గుణంబులకు ఆశ్చర్యంబును చెందితానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్య ధన్యయ్యి నిత్యత్వంబును చెందియుండును కదా, ధన్యత్వంబును చెందియుండును కదా, తాత్పర్య సంయుక్తయ్యి. కృష్ణ, ఈ కన్యామణిని స్వీకరించడానికి ఈ అన్ని లోకాలలోనూ నిన్ను మించిన వాడు మరొకడు లేడు. మహాత్ముడి అంటే నువ్వే, నువ్వెటువంటి వాడివో నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాను. నీవు నిర్గుణ పరబ్రహ్మవని, లోకశ్రేయస్సు కోసం ఇలా రూపం ధరిస్తావని, భగవంతుడివని విన్నాను. నీ గొప్పతనాన్ని విని సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవే నీ పాదాలు ఒత్తుతూ ఉంటుందిట నిత్యం, ఆవిడే ధన్యురాలయ్యింది నీ పాదసేవ వల్ల, కాబట్టి నీకివ్వడానికి నాకు అభ్యంతరం ఏమున్నది. కానీ మరి నా దగ్గర ఒక పట్టుదలకి పోయిన మాట ఒకటి ఉన్నది, అనగా నేను నా కూతుర్ని ఎవరికైనా ఇవ్వాలంటే ఓ పోటీ పెట్టాను, ఓ పణం పెట్టాను, ఓ పందెం పెట్టాను, ఆ పందెంలో నెగ్గిన వాళ్ళకే నా కూతుర్ని ఇస్తాను అనగానే ఏమిటా పందెం అన్నాడు ఈయన. నీ కుమార్తెని ఇమ్మంటే నా కూతుర్ని చేసుకోవాలంటే ఓ పోటీ ఉందంటావు, ఏమిటా పోటీ అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, చెంచద్గోవృష సప్తకంబుగడిమిల్ సైరించి ఎవ్వాడు భంజించుల్వానికి కూతునిత్తునని ఏ చీరించిన వైభవోదంచద్గర్వులు రాజనందనులు వే విచ్చేసి కించిత్ కాలము ఓర్వకేగుదురని కేడించి భిన్నాంగులై. నా దగ్గర ఎలా వచ్చాయో మా నగరానికి 7 భయంకరమైన ఆబోతులు ఇచ్చి పడ్డాయి. మామూలు ఆబోతులు కావు, వాటికి మంచి కొమ్ములున్నాయి, పొడుగైన బాణాల కంటే సూటిగా ఉన్న కొమ్ములున్నాయి. ఆ కొమ్ములతో పొడిచాయంటే ఎంతవాడైనా శరీరం చీల్చి చెండాడినట్టయిపోయి చచ్చిపోతున్నాడు. బాణములతో కత్తులతో నరిగితే కూడా అటువంటి గాయములు కావు, అవి పొడిచాయంటే ఇంకా బాణం దిగబడినట్టే, అస్త్రం దిగబడినట్టే, శస్త్రం దిగబడినట్టే. ఆ 7 ఆబోతులను జయించలేక వాటి చుట్టూతో పెద్ద గోడ కట్టాను, అవి 10 ఎకరాల స్థలంలో విహరిస్తున్నాయి, బయటికి రాకుండా గోడ కట్టేశాను నేను. ఆ లోపలికి దూకి ఎవరు ఆ 7 ఎడ్లని భంజిస్తారో, అదుపులో పెడతారో, ముక్కుతాడేస్తారో వాళ్ళకే నా కుమార్తెనిస్తాను అని నేను ఒకనొకప్పుడు ఒక చాటింపు వేయించాను. అంటే మా అమ్మాయిని చేసుకోవాలంటే పోటీ ఏమిటంటే ఎడ్లని జయించాలి, ఆ ఏడు ఎడ్లని జయించిన వారికి నా కూతురునిస్తానని నేను చాటించి ఎంతో కాలమైనా ఇప్పటి వరకు ఒక్కడూ ఆ పని చేయలేకపోయాడు. ఎందరో రాజనందనులు వచ్చారు, వచ్చి దాని యొక్క కాలి దెబ్బలకి కొమ్ముల దెబ్బలకి కించిత్ కాలము నొర్వకేగుదురని యుద్ధరంగంలో ఒక క్షణం నిలబడలేకపోయారు. గేడించి భిన్నాంగులై దాని దెబ్బలకి వాళ్ళ అవయవాలన్నీ తెగిపోయాయి. కొందరు కుంటివాళ్ళు అయ్యారు, కొందరు గుడ్డివాళ్ళు అయ్యారు, కొందరికి చేతులు పోయాయి, కొంతమంది మాత్రం దెబ్బలతో బయటపడ్డారు. మొత్తం మీద ఎంతోమందిని ఆ ఎడ్లు ఏడిపించాయి. ఓ మాదిరివాడెవడు దాని జోరికి వెళ్ళలేకపోతున్నాడు. ఆయుధం పుచ్చుకుని మీదకెళ్లే లోపు అవి ఆయుధాలు ఇలా చల్లా చెదర చేస్తాయట. బాణాలు ఇస్తే కొమ్ములతో తీసి పారేస్తాయి. అవి రాక్షస పుట్టిట్లే ఉన్నాయి అనగానే కృష్ణుడు పక్కపక్కనవి ఇంతేనా అన్నట్ట. అంతే కృష్ణ, నా కోరిన కోరిక అదే. ఉష్ణాంశుండు తమంబుతోలు క్రియా నీ ఉగ్రాహవక్షోణిలో కృష్ణ వైరులతోలినాడవు రణక్రీడా సమత్వంబునన్ నిష్ణాతుండవు సప్తగోవృషములన్నేడాజి భంజించి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొను మా సీతాం సుబింబాననం. కృష్ణ నీవెంత గొప్పవాడివో నేను విన్నాను ఇంత పూర్వం. సూర్యభగవానుడు ఉదయించగానే చీకటి తనంత తానే తొలగిపోతుంది. చీకటిని సూర్యుడు తొలగించినట్లుగా నువ్వు శత్రువులు అనేటటువంటి చీకట్లని నీ పరాక్రమం అనే సూర్యకిరణాలతో తొలగిస్తావు. ఇవాళ ఈ ఏడు భయంకరమైన ఎడ్లని యుద్ధరంగంలో భంజించి ఓడించి శిక్షించి మా అమ్మాయిని చేపట్టావంటే నాకు ఆనందం. నేను వేసిన పందెం నేనే చేజేతులారా ఉల్లంఘించకుండా ఉన్నట్టు అవుతుంది. నేను ఒకవేళ నేను పెట్టిన పందెాన్ని ఉల్లంఘించి పక్షపాతంతో నీకు ఇచ్చి పెట్టి చేస్తే లోకం నన్ను తెగతిడుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మోసం చేసి వికలాంగుల్ని చేసి వాడ పక్షపాతంతో కృష్ణుడికి అంటగట్టేవా కూతుందంటారు. కాబట్టి లోకనింద ఒకటి ఉంటుంది కనుక ఆ లోకనింద నుంచి నన్ను తప్పించడానికైనా ఈ ఏడు